మరో 4 రోజుల్లో ప్రపంచమంతా కూడా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా ప్రేమ గురించి మాట్లాడడం కంటే ప్రేమకు ప్రాతినిధ్యం వహించే ఒక గాథని గుర్తు చేసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈనాటి భావవీచికల్లో సుప్రసిద్ధమైన ఒక పంజాబీ ప్రేమ కథను, ఆ కథలోని రకరకాల అంశాలను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. మనిషి జీవితానికి ప్రేమ ఎంత ముఖ్యమో, ఆ ప్రేమికులకు సాఫల్యం దొరకడం అంతే కష్టం. తమాషా ఏమిటంటే, ప్రేమికులు అంతా సాధించి వాళ్ళిద్దరూ పరస్పరం ఒకరికొకరు సన్నిహితులై కలకాలం సుఖంగా జీవిస్తే అది మనకు పెద్దగా ఆసక్తికరమైన కథ కాదు. కానీ ప్రేమ విఫలం చెంది ఆ ప్రేమికులిద్దరూ విడిపోవడమో చనిపోవడమో అది జరిగినప్పుడు ఆ పాత్రలు రెండూ కూడా మనకు అజరామరంగా మన జ్ఞాపకాల్లోనూ, మన సాహిత్యంలోనూ, మన సంస్కృతిలోనూ నిలిచి పోతాయి. అంటే ప్రేమ సాఫల్యం పొందిన ప్రేమికులెవరూ కూడా కథానాయకులు కాలేరు, వాళ్ళెవరూ కూడా సాహిత్యంలో తరతరాలుగా నిలిచిపోరు. అందుకే ఎడబాటుతో లేదా విరహంతో వియోగంతో బాధపడిన ప్రేమికులనే మనం అందరం చాలా ఇష్టపడతాం. వాళ్ల కథల్నే మనం స్మరించుకుంటూ ఆనందిస్తుంటాం. అలాంటి కథలు మనకు చాలానే ఉన్నాయి. ఇటు మన సంస్కృతిలోనూ అటు పాశ్చాత్య సంస్కృతిలోనూ కూడా ఈ విషయం అందరికీ సమానమే అనుకుంటా. ఎందుకంటే వాళ్లలో కూడా ఇదే రకమైన భావన, ప్రేమలో ట్రాజెడీని ఎక్కువగా అందరూ అభిమానించటం అన్నది మనకు కనిపిస్తుంటుంది. ఈరోజు పరిచయం చేసుకోబోతున్న పంజాబీ కథ మనందరికీ దాదాపుగా తెలిసిందే. అంటే చాలా కాలంగా భారతీయ సంస్కృతికి సంబంధించి మనం కొన్ని చక్కని జంటలను గురించి చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరి పేర్లు అనివార్యంగా వస్తాయి. హీర్ రాంఝా. హీర్ రాంఝాల కథ పంజాబ్ లో పుట్టింది. అయితే ఎప్పుడు పుట్టిందో మాత్రం వాళ్ల చరిత్రకారులు కూడా చెప్పలేరు. ఈ విషాద ప్రణయ గాథ కొన్ని దశాబ్దులుగా వాళ్ల సంప్రదాయంలోనే ఉంది. ఈ కథను సింధీ, పర్షియన్, ఉర్దూ, పంజాబీ ఈ భాషలన్నింటిలోనూ చెప్పుకుంటూ ఉంటారు. ఇంగ్లీషు, ఫ్రెంచి, అరబిక్ భాషల్లో అనువాద రూపంలో మనకిది కనిపిస్తుంటుంది. అక్కడ కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందింది అనువాదంగా కూడా. 16వ శతాబ్దిలో దామోదర్ అనే కవి హిందీలో ఈ హీర్ రాంఝా కథను రాశాడు అని చెప్తారు. కానీ అన్నిటికంటే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఈనాడు ఈ కథ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది సూఫీ కవి వారిస్ షా రాసిన హీర్ అన్న పద్య కావ్యమే. ఇది 18వ శతాబ్దిలో రాసిన కావ్యం. ఈ విషాద ప్రణయ గాథను ఆద్యంతం కవిత్వ విలువలను పోషిస్తూ వారిస్ షా రచించారు. అంటే తనకు ముందు కొన్ని శతాబ్దాలుగా మౌఖికంగా ప్రచారంలో ఉన్న హీర్ రాంఝాల ప్రేమ కథను ఒక విశిష్ట కావ్యంగా ఆయన మలిచాడు. ఇక కథ విషయానికొస్తే, ఒక ప్రేమికుల జంటను ఎన్ని రకాలుగా విడదీయడానికి సమాజం, ప్రపంచం, వాళ్ల జీవితంలోని వ్యక్తులు ప్రయత్నిస్తారో, వాటన్నిటినీ అధిగమించడానికి కావలసినంత మనశ్శక్తి వాళ్లలో ఎలా వచ్చిందో ఈ కథ చెప్తుంది. హీర్ రాంఝాల ప్రణయం జాతి వైరంతో ముడిపడి ఉండడం మనకు షేక్స్పియర్ రాసిన రోమియో జూలియట్ల కథను గుర్తు తెస్తుంది. ఏ చరిత్రను చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు, ఏ ప్రణయగాథను చూసినా మనిషి గర్వంగా చెప్పుకోగలిగింది బహుశా తక్కువే ఉంటుందేమో. ప్రేమికులను చూసి ఈర్ష్య పడని వాళ్లు తక్కువే. అలాంటి మానవ దౌర్బల్యాలే వీరిద్దరి జీవితాలను కూడా విషాద భరితం చేశాయి. పంజాబ్ లోని సియాల్ అనే తెగ నాయకుడు చుచక్ కుమార్తె హీర్, మరో తెగ నాయకుడు ఖేరా కుమారుడు సైదాతో హీర్ వివాహాన్ని ఆమె తండ్రి చిన్నప్పుడే నిర్ణయిస్తాడు. పొరుగున ఉన్న ఇంకొక తెగ నాయకుడికి ఉన్న 8 మంది కుమారుల్లో చివరివాడు మన కథానాయకుడు రాంఝా. అక్కడ హీర్ ఎంత సౌందర్యవతి, అలాగే సకల కళా సంపన్నురాలో ఇక్కడ ఇతను అలాగే చాలా అందగాడు. వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఎన్నిసార్లు విడిపోయారు, అంతా సుఖాంతంగా ముగిసే సందర్భంలో మరోసారి తమ తోటి మనుషుల వల్లే వాళ్ల జీవితం ఎలా విషాదంలో మునిగిపోయింది అన్నదే ఈ కథలోని ప్రధానమైన అంశం. రాంఝా అందం, అతని కళాత్మక హృదయం, అతనికి వేణువాదనలో ఉన్న అపారమైన ప్రతిభ, ఇవన్నీ అతని 7 అన్నలకు కంటగింపుగా ఉండేవి. కానీ ఆ వదినల ప్రవర్తన ఇంకా చిత్రంగా ఉంటుంది. వాళ్లు అతని ప్రేమను పొందలేక కక్షపించుకున్నారేమో అనే సూచన కవి చేస్తారు. అంటే దాదాపుగా అతని వదినలందరూ కూడా అతన్ని మోహించేవాళ్లేమో, కాకపోతే అతను ఎవరినీ కూడా స్పందనతో స్వీకరించలేదు కాబట్టి వాళ్లందరూ కక్షగట్టారేమో అన్నట్టుగా రచన సాగుతుంది. ఏమైనా తండ్రి జీవించినంత కాలం ఆయన గారాబంతో ఎంతో ఆనందంగా ఉన్నాడు రాంఝా. కానీ తండ్రి చనిపోగానే అన్నయ్యలా పాలపడతాడు. వాళ్లు, వాళ్ల భార్యలు అతను ఎందుకు కొరగాడని రోజు నిందిస్తూ అతని జీవితాన్ని దుర్భరం చేస్తారు. రాంఝా ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లి వెళ్లి చీనాబ్ నది వద్దకు వస్తాడు. అసలు ఆ చీనాబ్ నది బహుశా ఈ పంజాబీలు లేదా ఉత్తరాది వారి ప్రేమ కథల్లోనే చాలా ప్రాముఖ్యం వహించిన నది అని చెప్పుకోవచ్చు. పవిత్రతకు గంగను చెప్పుకున్నట్టు ప్రణయానికి చీనాబ్ని చెప్పుకోవాలేమో అనిపిస్తుంది. ఇది ప్రణయ జీవులకు ప్రత్యక్ష సాక్షిగా కనిపించినది. సోహిని మహివాల్, మిర్జా సాహిబా ఈ ఇద్దరు అంటే ఈ రెండు జంటల విషాద కథ కూడా ఈ నది ఒడ్డున ప్రారంభమైంది. అలాగే హీర్ రాంజా కథ కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది. పైగా ఈ నది ద్వారా కలిసిన జీవితాలు విషాదంలో ముగియడం కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయమే. అందుకేనేమో బహుశా వాళ్ల కథలు, వాళ్లతో పాటు ఈ నది కూడా, చీనాబ్ కూడా చరిత్రలో ఒక సంకేతంగా నిలిచిపోయింది. ఇందాక చెప్పుకున్నాం రాంఝా వేణుగానంలో అద్వితీయుడు అని. వారిష్య గొప్ప వర్ణన నైపుణ్యం ఉన్న కవి. అందుకే ఆయన రాంఝా వేణుగానాన్ని వర్ణిస్తుంటే దానికి ఇతరులు ఎలా స్పందించారో చెబుతూ ఉంటే మనకు మాత్రం మన బాలకృష్ణుడు, మన వేణుగానలోలుడే జ్ఞాపకం వస్తాడు. కథ అంతటా అతని వేణువాదనకు ఆకర్షింపబడి అతను చుట్టుకునే వాళ్లే ఉంటారు. అన్నయ్యల చేత తిరస్కరింపబడి ఇంటి నుంచి వచ్చేసి చీనాబ్ నదీ తీరంలో ఒక పడవ సరంగుని కలుసుకుంటాడు రాంఝా. తనను అవతలి ఒడ్డుకు చేర్చమని అడుగుతాడు. అతను ఒప్పుకోడు. నీ దగ్గర డబ్బులేమున్నాయి, నిన్నేను నది దాటించడానికి అంటాడు. రాంఝా తన దగ్గర డబ్బుల్లేవంటాడు. నాకు డబ్బు భాష తప్ప మరొకటి అర్థం కాదు, కాబట్టి నిన్ను దాటించే ప్రసక్తి లేదంటాడు. అప్పుడు రాంఝా అక్కడ ఉన్న ఒక లాంచ్ లాంటి దానిలో ఎక్కి కూర్చుని ఓపికన్నంతసేపు వేణుగానం చేసి అలసిపోయి నిద్రపోతాడు. అలా ఎవరో ఒక అపరిచితుడు తన లాంచీలో ఉండడం చూసి అతన్ని తరిమివేయడానికి వస్తుంది ఆ లాంచీ అధికారిణి హీర్. నిద్ర లేచి తనను దూషిస్తున్న స్త్రీమూర్తిని చూసి అలా ఆమెను చూస్తూ ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు రాంఝా. ఇక్కడ హీర్ పరిస్థితి అదే, అంటే ప్రథమ వీక్షణంలోనే వాళ్ళిద్దరిలోనూ ప్రేమ కలుగుతుంది. అతన్ని గట్టిగా తిడదామని అక్కడికి వచ్చిన హీర్ రాంఝా కళ్ళు తెరిచి తనను చూడగానే ఆ కోపమంతా మర్చిపోతుంది. ఎందుకో ఆ మొదటి పరిచయంలోనే తనకు ఏదో భవిష్యద్వాణి చెప్తోందా అన్నట్టుగా రాంఝా అంటాడు హీర్తో, నువ్వు నన్ను వదిలిపెట్టద్దు, ఏదో క్షణికావేశంలో ప్రేమించినట్లుగా ఉండి తర్వాత తోసిపారేయొద్దు అని. ప్రేమికులందరిలాగానే వీళ్ళిద్దరూ కూడా పరస్పర ప్రమాణాలు, వాగ్దానాలు ఎన్నో చేసుకుంటారు. అలా మొదలైన వీరి ప్రణయం ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత విషాదంలో ముగుస్తుంది. హీర్ రాంఝాలు ఇద్దరూ తమ ప్రేమను కొంతకాలం రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తారు. హీర్ కేవలం ఒక అందమైన, ఒక ఆభిజాత్యం కలిగిన అమ్మాయి మాత్రమే కాదు, చాలా తెలివైంది. రాంఝాను తన దగ్గరే ఉంచుకోవడానికి తండ్రి చేత అతన్ని పశువుల కాపరిగా నియమించేలా చేస్తుంది. ఆ రకంగా తను బయటికి వచ్చినప్పుడు, తన చిలికత్తులతో అలా విహారానికి వచ్చినప్పుడు కాసేపు అతనితో అడవుల్లోనో ఎక్కడో కాస్త సమయం గడపవచ్చని ఆమె ఎత్తు. అలాగే వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. అయితే ప్రేమించుకునేవాళ్లు బయట పడకుండా ఉండడం చాలా అరుదు. తప్పనిసరిగా వాళ్ల ముఖంలోని భావాలో లేక వాడు రహస్యంగా అటు ఇటు వెళ్లడమో మొత్తానికి ఎలాగాలో తెలిసిపోతుంది. అలాగే వీళ్ళిద్దరి రహస్య సమాగమాలు కూడా పెద్దలకు తెలిసిపోయి రాంఝాను హీర్ తండ్రి పశువుల కాపరి ఉద్యోగం నుంచి తొలగించేస్తాడు. అలాగే కుమార్తె పరిస్థితి నానాటికి శృతిమించుతోందని భావించి వెంటనే ఆమె చిన్నప్పుడే ఆమెకు చెప్పకుండానే తాను కుదిర్చిన సైదా అనే అబ్బాయితో వివాహాన్ని జరిపించేస్తాడు. ఆ వివాహం సమయంలో ఒంటరిగా కుమిలిపోయిన రాంఝా ఒక క్షణం ఆ ఆవేదనలో తనకామె ద్రోహం చేసిందని కూడా పొరబడతాడు. రాంఝా తన క్షణికావేశంలో హీర్ కావాలనే తన జీవితంతో ఆడుకుని మరో వ్యక్తిని, అంటే తన తండ్రి నిర్ణయించిన వ్యక్తిని వివాహం చేసుకుంది అనుకుంటాడే కాని హీర్ మనసు రాంఝాకు తెలియక కాదు. క్షణికంగా ఆమెను నిందించినా ఆమె తను లేని జీవితాన్ని ఎంత దుర్భరంగా గడుపుతోందో అతనికి తెలుసు. అతను అనుకున్నట్టుగానే హీర్ భర్తతో ఎప్పుడూ సఖ్యంగా ఉండదు. అతను గనక తనని స్పృశిస్తే చాలు, విషం మింగి చనిపోతానని బెదిరిస్తుంది. అసలు అత్తవారింట్లోని వైభోగాలేవీ ఆమె అనుభవించదు. ఎప్పుడూ దిగులుగానే ఉండి తిండి మానేసి ఆమె తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటుంది అని చెప్పొచ్చు. విచిత్రం ఏమిటంటే హీర్ కి ఈ వివాహం ఇష్టం లేదని ఇటు తల్లిదండ్రుల వైపు వాళ్లకి తెలుసు, అటు అత్తవారింటి వారికి తెలుసు. భర్త ఆమెను మెప్పించడానికి లేదా ఆమెను సానుకూలపరచుకోవడానికి అసలు ఏ ప్రయత్నమూ చేయడు. ఆ మాటకొస్తే అసలు ఆ భర్తకు చెప్పుకోదగ్గ మంచి లక్షణాలు లేవు, అలాగని చెడు లక్షణాలు లేవు. అతని చెల్లెలు సహతి మాత్రం ఈ కథలో చాలా కీలకమైన వ్యక్తి. ఈ ఆడవాళ్ళిద్దరూ కూడా, అంటే ఆ కుటుంబంలోని నిరంకుశత్వాన్ని వాళ్ళిద్దరూ కూడా చాలా ద్వేషిస్తారు. నిజానికి చిట్ట చివరికి ఆడపడిచే హీర్కి సహాయం కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ, అంటే హీర్ గాని రాంఝా గాని కలుసుకునే అవకాశాలే లేవు అని తెలిసినప్పటికీ ఎలా కలుసుకోవాలో, ఎలా నేరుగా మాట్లాడుకోకుండానే ఎలాంటి పన్నాగాలు వేయాలో అని ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచిస్తుంటారు. అలాంటి పథకాల్లో ఒకటి రాంఝా సన్యాసి వేషం వేసుకోవడం, ఆ వేషంలో హీర్ నగరంలోకి అడుగుపెట్టి ఆమెను చూడ్డానికి ప్రయత్నించడం. అక్కడ హీర్ తన దేశంలో తను ఏదో విచిత్రమైన రోగం వచ్చినట్లుగా నటిస్తుంటుంది. నిజానికి అది రోగం కాదు, ఆమెకు జీవితం పైన ఇచ్ఛ నశించడం. తనకిష్టం లేని వివాహం వల్ల ఆమె మనసులోని జీవం అనేదేదో పూర్తిగా నశిస్తుంది. అందుకే ఎంతమంది వైద్యుల్ని తీసుకువచ్చినా ఆమె ఎప్పటిలాగా లేచి ఉండదు, తిండి తినదు, ఉత్సాహంగా ఉండదు. అందుకే అప్పుడు ఆమె ఆడపడుచు, అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కాస్త హీర్ మనస్తత్వంతో కొంత ఏకీభవించే అమ్మాయి. ఆ అమ్మాయి ఒక కొత్త సన్యాసి ఇటీవలే ఊరు అవతల వచ్చాడని, అతన్ని గనక తీసుకువస్తే ఏవైనా మందు మాకు మంత్రము చేసి ఈ అమ్మాయిని బాగు చేయగలడేమోనని అంటుంది. అతన్ని వర్ణిస్తూ కూర్చుంటుంది. చూసి అతను చందమామలా ఉన్నాడు, పువ్వు తీగలా ఉన్నాడు, ఏ తల్లి కన్నదో గాని అమిత సుందరుడు, కానీ అదేంటో ఆ సన్యాసి వజ్రాన్ని కోల్పోయిన వాడిలాగా తిరుగుతున్నాడు, ఎవరో ఆప్తులను కోల్పోయినట్లు దిక్కులు చూస్తున్నాడు, ఇలా వర్ణిస్తూనే ఉంటుంది. అని చివరికి అంటుంది, అతను నీకంటే అందంగా ఉన్నాడు హీర్ అంటుంది. ఇంకా చాలా సూచనలు చేస్తుంది. మిర్జా సాలిబన్ ప్రేమ కోసం తన సర్వస్వం వదులుకోలేదు, అలాగే జోసెఫ్ జులేఖా ప్రేమ కోసం 12 ఖైదు అనుభవించలేదు, మన్మధుడు ప్రేమ కోసం బూడిద కాలేదు, ఈ సన్యాసి కూడా ఆకోవకు చెందినవాడే అనిపిస్తోంది. అతన్ని చూస్తున్న మన ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇతడే హీర్ కోసం వచ్చిన ఆ పాత ప్రియుడేమో అంటున్నారు. ఇవన్నీ కావాలనే ఆమె ఆడపడుచు అంటుంది. ఇదంతా వింటున్న హీర్లో ఒకేసారి అంటే ఏకకాలంలో దుఃఖం, ఆనందం, మిళితమైన అనుభూతి కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిజంగానే అతను రాంజాయేమో అన్న ఆశ ఉంది, ఖచ్చితంగా అతనే అన్న నమ్మకము ఉంది. ఎందుకంటే ఎంతెంత దూరము, ఎలాంటి కుట్రలు పన్నాగాలు తామిద్దరిని నిరోధించలేవని ఆమెకు తన అంతరాత్మే చెబుతుంటుంది.